కథ చెప్తా .com. నేను చెప్పబోయే కథ మూడు బొమ్మలు. అనగనగా ఒక రాకుమారుడు. ఆ రాకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాకుమారుడు చూసిన వింత ఏమంటే, ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా, ఏ మేడన చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటము ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెడుతుంది. మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు. పైభాగంలో వెనుకటి బొమ్మలో పరిగెడుతున్న మగవానిని ఉరివేస్తుంటారు. కింద భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన రాకుమారునికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊరిలోని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో బస ఏర్పాటు చేసుకున్నాడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాకుమారుడు తాను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషము అని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పటం మొదలెట్టింది పెద్దమ్మ. ఈ ఊరి రాజుగారికొక కూతురున్నది. ఆమె రమ్మని మించే అందగత్తె. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు. కాని రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెని పెళ్లి చేసుకుందామని వచ్చారు. కాని అది ఏమి మహత్తో కాని ఆమెనెవ్వరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అదేమిటంటే, పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష, పందెంలో ఆమెని ఓడిస్తే ఆమెని పెళ్లాడవచ్చు. ఇప్పటికి నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మలో అర్థము. మొదటి బొమ్మ రాజకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటము, మూడవ దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, కింది భాగంలో పందెంలో ఆమెని గెలిస్తే ఆమెని పెళ్లి చేసుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాకుమారునికి మనస్సు మనసులో లేదు. అతను ఏమైనా సరే ఆమెని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోనికి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకొని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి ఆ చుట్టుపక్కల లేడు. రాకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిన తాను తిరిగి వస్తుంటే, ఓయ్ రాకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుదిరిగి చూశాడు రాకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరువము. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతము మా దగ్గరేమీ కానుకలు లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమతిప్పిస్తా అన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించికుండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాకుమారుడి గురించి ఎంతో ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏమి వరము కావాలి కోరుకోమని రాకుమారుణ్ణి అడిగాడు. రాజకుమారుడు తల వంచుకొని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తలుక్కున రాకుమార్తె ఆలోచన తట్టింది. వెంటనే రాకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు కాని ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలి మహాప్రభు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కాని ఒక అడ్డంకు మాత్రం ఉంది. ఆమెని పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలంట. ఆమెని ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిల్చి, రాజకుమార, అసాధ్యమైన కోరికే కోరావు. కానీ ఏం చేస్తాం, మీ మనుషుల్లాగా ఆడి తప్పేవారము కాదోయ్ మేము. ఆమెను పందెంలో ఓడించటం కష్టం. దానికి ఒక్కటే మార్గముంది, సప్త సముద్రాలు దాటాక ఒక దివి కానవస్తుంది. ఆ దివి నడిమధ్యలో ఒక కొలనుంది. ఆ కొలను అడుగున పాతాళ లోకానికి సొరంగముంది. ఆ సొరంగము గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట రెండు చెప్పులు వేలాడుతూ ఉంటాయి. వాటిని తొడుక్కొని పరిగెడితే నీవు ఆమెని ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి, ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయ కలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాము, ఆ దివిలో నిన్ను దింపి తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది, అంచేత నిన్ను తిరిగి తీసుకొని రావటానికి వీలులేదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రై రైమంటూ ఆకాశంలోనికి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి, యువరాజు. సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. యువరాజు ఆ దివంతా కలియ వెతికాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. తాను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఒక పసరు ఇచ్చి, ఇది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమి అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్నా సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకొని కొలలు నోనికి దూకి అట్టడుగునకు పోయి చూస్తే సొరంగము లాంటిదొకటి కనిపించింది. దానికి తలుపు అడ్డముంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఇటూ అటూ పచార్లు కొడుతుంటే దానంట తడి తలుపు తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే అతని కాలి క్రింద కాలువ కాడ వంగి ఉంది. కాలెత్తితే కాలువ కాడ లేచింది. తలుపు మూసుకుంది. రహస్యము కనుగొని కాలువ కాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారి అంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునుకుపాట్లు పడుతూ, వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండవీటి చాంతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాకుమారుడు మెల్లగా వాడి దగ్గరకు వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలను. మెల్లగా లోనికి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడొక రాక్షసుడు మెల్లగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకొని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గృహ మధ్యలో రెండు చెప్పులు పక్షిరాజు చెప్పినట్టుగానే కిలలాగా కట్టిబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే క్రింద నేల మీద బుస కొడుతూ పాములు పాకుతున్నాయి, తేళ్లు తిరుగుతున్నాయి. రాక్షసుడినైతే కరవవు గాని రాకుమారుణ్ణి కరుస్తాయి గదావి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదికి ఎక్కి కూర్చున్నాడు. వాడికి మెలకువ వస్తే వెంటనే తల తెగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కానీ వాడు బండనిద్ర రాక్షసుడాయే, వాడికి మెలకువ రాలేదు. సరిగ్గా గృహమధ్యకు వచ్చేసరికి రాకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళా గూటి దగ్గరకు రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు. ఆ చెప్పులు తీసుకొని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది. వాడి పేరు ఏమిటో తెలుసా? సారాయి రాక్షసుడు. రాకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవడ్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడిలా ఉన్నావు అని అడిగాడు రాక్షసుడు. నేనే మామా, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు. ఎక్కడుంటావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో సారాయిపురములో సారాయి ఇంట్లో ఉంటాను. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్యా, వస్తావా, తీసుకెళ్తాగాని అని టోకరా వేశాడు రాకుమారుడు. ఆ వస్తాన్రా, ఇక్కడ సారాయి కోసము మొహం వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపురముంటాను నేను. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడి భుజాల మీదికెక్కి కూర్చున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామా మామా, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు, రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దువుగాని, అందాక ఈ ఇంట్లో దాక్కొని ఉండమని చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకువెళ్ళాడు. బయట గుళ్ళం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చనిపోయాడు. తాను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏమి చేశాడంటే, పూర్వము ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ మూడు బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు. ఇక కథ కంచికి మనం ఇంటికి.
కథ చెప్తా.com